ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమ తత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి లేని నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఏ విషయంపై ఈనాటి కార్యక్రమం చేద్దామా అన్న ఆలోచన వచ్చినప్పుడు అనుకోకుండా స్వామివారు మహాభారత భాగవతాదుల్లో ఉన్నటువంటి నిగూఢమైన రహస్యాలను అంతరార్థాలను తెలుపుతున్న ఒక పుస్తకంలో కనిపించాయి. కాని వీటికి ఉపోద్ఘాతంగా అసలు మన భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి స్వామి ఏం చెప్పారో అన్న విషయాలున్నాయి. అవి చదువుతూ ఉంటే మీ అందరితో కూడా అది పంచుకోవాలన్న ఉద్దేశంతో, స్వామి ప్రేరణతో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమాన్ని మీకందిస్తున్నాను. ముందుగా స్వామి గళంలో భారతదేశం గురించి మృదు మధురంగా విందాం.
యజ్ఞయాగాది క్రతువులకు ఆపపట్టు భరతదేశము వేదాల పట్టుకుమ్మ. యజ్ఞయాగాది క్రతువులకు ఆపపట్టు తెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, తెక్కు అవతారములు గన్న వృద్ధురాలు, నీతి నియమాల రూపు త్యాగపు, నీతి నియమాల యోగి త్యాగపు.
భారతదేశం అఖిల ప్రపంచంలోని అగ్రశ్రేణిలో నిలిచి ఉపాధ్యాయ స్థానాన్ని అలంకరించింది. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంపదలకు నిలయం మన భారతదేశం. భారతదేశం ఎప్పుడూ లోకహితాన్నే కోరింది, ప్రపంచ శ్రేయస్సునే కాంక్షించింది, విశ్వశాంతినే అభిలషించింది, వసుదైక కుటుంబమనే లక్ష్యంగా ఉంచుకుంది. ఇది దివ్యదేశం, ఆదర్శవంతమైన దేశం. ప్రేమ పూరిత దేశం భారతదేశం. సత్యనిష్టకు ధర్మదీక్షకు పేరు పొందిన దేశం. శాంతి అహింసలు కవచ కుండలాలుగా వర్ధిల్లిన దేశం. భారతదేశం ఆధ్యాత్మిక తత్వానికి, దాన ధర్మాలకు పుట్టినిల్లు, అహింసకు శాంతికి మెట్టినిల్లు, ఆదికవి వాల్మీకి సప్తఋషులు జన్మించిన భూమి. రామో విగ్రహవాన్ ధర్మః, ధర్మస్వరూపుడు రాముడు ఏలిన రాజ్యమిది. ప్రేమస్వరూపుడైన కృష్ణుడు బోధించిన గీత భూమి ఇది. సాయి భగవానుడు అవతరించి లోకమునకు సత్యధర్మ శాంతి ప్రేమాలను అందించుచున్న దివ్యభూమి. జీవాత్మకు పరమాత్మకు ఉన్న ఏకత్వాన్ని గుర్తించిన పవిత్రమైన భూమి. ఇలాంటి పవిత్రమైన, త్యాగమయమైన, ధర్మమయమైన, శాంతిమయమైన, తపోమయమైన భూమి మరొకటి మనకి ఎక్కడ కనిపిస్తుందండి? భారతదేశంలో గాలిలో సత్యముంది, ధూళిలో కరుణ ఉంది, గంగలో ప్రేమ ఉంది. అంతెందుకు ప్రతి భారతీయుని హృదయంలో క్షమాహృదయమే. ఇట్టి పవిత్రమైన, దివ్యమైన, నవ్యమైన గుణాలు ఒక్క భారతదేశంలోనే కనిపిస్తాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి మన భారతదేశం చుట్టూ ఏమున్నాయో ఒక్కసారి మనం చూస్తే మనకే తెలుస్తుంది. ఈ దేశానికి తూర్పు భాగంలో బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఈ రెండింటికి సంగమస్థానం హిందూ మహాసముద్రం. అదేవిధంగా జీవ బ్రహ్మైక్య సంగమస్థలం మన భారతదేశం. యోగభూమి, త్యాగభూమి, తపోభూమి, పుణ్యభూమి, ప్రేమభూమి, ధర్మభూమి, దివ్యభూమి భారతదేశం సర్వ ప్రపంచానికి సమానత్వమనే ఆదర్శాన్ని అందించింది. అందుకే విదేశీయులు కూడా భారతదేశంలో జీవించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రాచీన కాలంలో భారతీయులు త్యాగానికి కంకణం కట్టుకున్నారు, ధర్మాన్ని వరించారు, సత్యానికి స్వాగతం పలికారు. ఇతరులు తమపై దండెత్తినప్పుడు వారిని ఎదుర్కోవలసి వచ్చింది. గాని భారతీయులు తమంతట తాముగా ఏ దేశంపైనా దండెత్తిపోలేదు. ఇది చరిత్రను సరిగ్గా చదివిన వారికి ఎంతో క్లియర్గా అర్థమవుతుందండి. ఎవరి సొత్తును ఆశించలేదు మన భారతదేశం. భారతీయులు స్వార్థ త్యాగులు. హరిశ్చంద్రుడు సత్యం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. చంద్రమతి తన సత్యమహిమ చేత దావాగ్ని సైతం చల్లార్చింది. శివచక్రవర్తి ఒక పక్షిని రక్షించే నిమిత్తం తన కండలను సైతం కోసిచ్చాడు. ఇలాంటి మహాత్యాగులు, వీరులు, శూరులు, గంభీరులైన, శీలవంతులైన స్త్రీ పురుషులు ఉద్భవించిన ఈ పుణ్యభూమిలో మనం పుట్టామంటే ఎంత మనం అదృష్టం చేసుండాలి. ఉపనిషత్ పురాణ ఇతిహాస రూపంలో ప్రపంచానికి అఖండ జ్ఞానతేజాన్ని అందించి ఆదర్శప్రాయంగా నిలిచింది మన భారతభూమి. స్వామి ఒక పద్యంలో ఈ విధంగా వివరించారు. ఐకమత్యంబు జ్ఞానంబు అందజేసి జీవన జ్యోతి వెలిగించు దేశమిదియే, దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే. భారతదేశాన పుట్టుటే భాగ్యమౌరా. జీవకోటిలో మానవ జన్మం లభించడం ఎంతో గొప్పది. అలాగే ఈ పుణ్యమైన, ఈ పవిత్రమైన భూమి, ఈ పవిత్రమైన మట్టిపై పుట్టడం కూడా అంతే పూర్వజన్మ సుకృతమని మన స్వామి చెప్తారు. మరి భారతదేశం గురించి ఇంకా మన స్వామివారు ఏ విధంగా తమ ఉపన్యాసంలో ఒకమారు ఈ విధంగా వెల్లడి చేశారో విందాం.
మీ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధిపరచుకోండి, క్షేమాన్ని మాత్రం లక్ష్యంలో ఉంచుకోండి. ఈ భారతదేశం ఎంతో పవిత్రమైనటువంటిది. భారతదేశం బంగారం అనకుండా భారతదేశం అని గుమ్మడ వట్టి అయినా బంగారం మన దగ్గర ఉంటుంటే రాగి పిత్తాన్ని మనం ఎందుకు ఆశించండి? సర్వరూపంతో ఉంటుండాలి కనుక దీనిని మీరు ఆనందంగా అనుభవించుకుంటూ ఎక్కడ పోయినప్పటికీ ప్రేమతత్వాన్ని పెంచుకోండి. ఆ ప్రేమనే చాలు. ఈ ప్రేమ చేతనే మనం జీవించాలి, ఈ ప్రేమ చేతనే మనం బ్రతకాలి, ప్రేమనే మనం ఆరగించాలి.
ఈ ప్రేమతత్వాన్ని మనకి బోధించింది మనకే కాదు, ప్రపంచమంతటికీ బోధించింది మన భారతదేశం. భారతదేశ సంస్కృతి, భారతదేశ ఔన్నత్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మననం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. సర్వే వై సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ప్రాచీన కాలంలో నుండి భారతదేశం ఆధ్యాత్మిక సిరి సంపత్తుల చేత అన్ని దేశాలకు సుస్థిర శాంతి భద్రతలు చేకూరుస్తూ వస్తున్నది. అందుకే నాటికీ నేటికీ అప్పటికీ ఇప్పటికీ సమస్తలోకా సుఖినో భవంతు అంటున్నారు. భారతీయ సంస్కృతి, దాని ప్రభావం, దాని ఫలితం అనుభవజ్ఞులకే అర్థమవుతుంది. కాలం చేత మారక, చరిత్ర చేత మాయక, ప్రళయాల చేత తరగక, సృష్టి చేత పెరగక ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యాన్ని సాక్షాత్ స్వరూపమే భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతి యొక్క ప్రతిబింబమే భారతీయ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మ స్వరూపం యొక్క బాహ్య స్వరూపమే నీతి. ఈ నీతి ఆధారం చేసుకునే మానవుడు మన జాతిని పోషించుకుంటూ వస్తున్నాడు. ఇట్టి మానవ జాతిని నైతికంగా కొంతవరకు మార్పు చెందినప్పుడే సమానత్వం, సోదరత్వం, స్వేచ్ఛ అనే ఆదర్శాలు ఆచరణలో వస్తాయి. మానవుడు ఇంద్రియ నిగ్రహాన్ని గావించుకున్నప్పుడే ప్రపంచంలో సంఘర్షణలు సమాప్తవుతాయి, లోకంలో శాంతి అనుభవించబడుతుంది. ఒకసారి కొంతమంది భక్తులు స్వామిని ఈ విధంగా అడిగారు, స్వామి, అవతారాలు ఎందుకు కేవలం భారతదేశంలోనే ఉద్భవిస్తాయి? అవతార పురుషులు ఎందుకు భారతదేశంలోకే వస్తారు అని అడగగా అప్పుడు స్వామివారు అద్భుతమైన సమాధానాన్నిచ్చారు. ప్రపంచమంతా ఒక ట్రైన్ అయితే ఆ ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఇంజను భారత భూమి. ఆ భారతదేశం అనే ఇంజను లేకపోతే ఈ ప్రపంచమంతా వెనకబడిపోతుంది. ఏ ఇంజన్కైతే పవర్ కావాలో, ఏ ఇంజన్కైతే శక్తి కావాలో, ఆ శక్తిని ఈ మొత్తం ప్రపంచానికి అందించడానికి భగవంతుడు ఆ డ్రైవర్గా ఆ ఇంజన్లోకి ప్రవేశించవలసి వస్తుంది. మరి అందుకే అన్ని అవతారాలు భారతదేశంలోనే ఆవిర్భవించాయి అని స్వామి ఆనాడు ఆ భక్తులతో చెప్పారు. మరి భారతి అనే పేరులో భారతదేశం ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. గణపతి తత్వం సామాన్యమైనది కాదు, సమస్త శక్తులతో కూడినది. సరస్వతి కూడా వినాయకుడిని పొట్టలోనే చేరి ఉన్నది. విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో ఎలాంటి అభ్యంతరాలు కలగకుండా ఉండాలని, సరస్వతి అనుగ్రహానికి పాత్రులు కావాలని తమ పుస్తకాలని వినాయకుని ముందు పెట్టి పూజిస్తారు. అంతెందుకు, స్వామి దగ్గర విద్యార్థులు సైతం స్వామి అనుజ్ఞతో మన మందిరంలో ఉన్న గణపతికి ప్రదక్షిణలు చేసుకుని ముందుగా వినాయకుడికి దండం పెట్టుకుని స్వామివారి అభిముఖంగా కూర్చుంటారు. మరి వినాయకుడికి ఇంత విశిష్టత ఉంది. సరస్వతికి మరొక పేరు భారతి. కనుక మన భారతదేశం పేరులో సరస్వతి పేరు ఇమిడి ఉన్నది. రాముని తమ్ముడైన భరతుని పేరు ఈ దేశానికి పెట్టారని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు అని స్వామి చెప్తారు. ఇది ఎవరి పేరు కాదు, ఇది దైవం పేరే. ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని, నిత్యం పద్మాలయ దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన అని విద్యార్థులు సరస్వతీదేవిని ప్రార్థిస్తుంటారు కదా. కనుక సరస్వతి పేరే భారతి. ఇదే పేరు ఈ దేశానికి పెట్టడం జరిగింది. భా అనగా భావము, రా అనగా రాగము, తా అనగా తాళము, అనగా భావ రాగ తాళములతో కూడినది భారతదేశము. ఎన్నో మార్లు స్వామివారు తమ ఉపన్యాసాల్లో ఈ భారతం గురించి చెప్తూ ఎంతో మంది కవులు, ఎంతో మంది వాగ్గేయకారులు మన భూమిపై జన్మించి భగవంతుని నామ సంకీర్తన గావించి ఈ పవిత్ర స్థలాన్ని ఇంకా పునీతం చేసి ఇంకా తేజోమయం చేశారు. మరి స్వామి ఒక పర్యాయంలో కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా మన భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గురించి ఏం చెప్పారో ఒకసారి విందామా.
రాయి మొదలు రత్నం వరకును, పచ్చిక మొదలు పరంజ్యోతి వరకును, మాల మొదలు మహనీయుని వరకును, చీమ మొదలు ఏనుగు వరకును, సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారతీయుడు. ప్రతి పదార్థం కూడా పూజనీయమైన కృతిగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశము. కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములచే పూజింపబడుతుండది భారతదేశము. తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము. గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము. చీమలకు కూడాను చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము. కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతలకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము. కాని ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు. కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను పండించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, వినంతమైనటువంటి యొక్క తత్వంతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం. ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు. ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశము.
ఎవరైనా మనల్ని అడిగితే, బాబు ఇండియా దానికి ప్రత్యేకత ఏంటి అంటే, స్వామి చెప్పిన ఈ పాయింట్ సరిపోవా మనకి? శంకరులు వారు చెప్పినట్టు, ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి జీవిలోని భగవంతుణ్ణి దర్శించడం భారతీయుల ప్రత్యేకత. అందుకే కాబోలు ఎంతమంది భారతీయుల్ని వచ్చి ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించినా, భారతీయులు మాత్రం ప్రేమతో, ఆదరణతో వారిలో కూడా దైవాన్ని చూసుకుని వాళ్లని ఉద్ధరించారే గాని వాళ్లని ఎన్నడూ బాధ పెట్టలేదు. భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనది. మిగిలిన దేశాల సంస్కృతులన్నీ ఏనాడో తుడిచిపెట్టుకుపోయాయి. మెసపటోమియా అని, ఈజిప్షియన్ అని, ఒక్క భారతీయ సంస్కృతి మాత్రమే నాటికి నేటికి శాశ్వతంగా నిలిచి ఉన్నది. కాని దానికి కారణమేంటో తెలుసుకుందాం. వృక్షం యొక్క వేళ్లు పాతాళమునున్న నీటి మట్టం వరకు దిగినప్పుడే అది భద్రంగా ఉంటుంది. లేకపోతే ఏ చిన్నగాలి వచ్చినా పడిపోతుంది. భారతీయ సంస్కృతి యొక్క వేర్లు దివ్యత్వం వరకు లోతుగా దాగిపోయి దిగిపోయి ఉన్నాయి. దివ్యత్వమనే జలం ఆ సంస్కృతిని, మన సంస్కృతిని పోషిస్తూ వస్తుంది. అందుకే ఏది మారినా భారతీయ సంస్కృతి మాత్రం ఏమాత్రం మారదు, మారదు, మారదు. అందుకే స్వామి అంటారు కదా, ఎన్న భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది ప్రపంచంలో మరెక్కడా మనకి కానరాదు అని ఎంతో ఘంటాపదంగా చెప్తారు.
సుందరం భారతం సరళ సుమనోహరం వైభవం భారతం మధుర నీరాజనం సుందరం భారతం సరళ సుమనోహరం వైభవం భారతం మధుర నీరాజనం హృదయమే పులకించెనే భరత గానామృతం అందరం పాడుదాం వందే మాతరం శీతలం శ్యామలం మాతరం సుమధుర భారతం సరళ సుమనోహరం వైభవం భారతం మధుర నీరాజనం
పుట్టిన భరతదేశం, మనసాయి రాముడే జన్మించిన పుణ్యదేశం. ఈ దేశ వ్యాప్తిలో సాయి యుగం కనిపించను చూపులు, ఆ సాయి యుగము పరవళ్ళతో వీణమీటెను మనసులు. సాయితో జీవితం మాకో వరం, అనుక్షణం ప్రేమతో నిర్మించు మందిరం.
దయకు భారతదేశం పుట్టినిల్లు పెట్టింది పేరు. భారతీయులు విషసర్పాలకు కూడా పాలు పోసి పూజిస్తున్నారు. చీమలకు కూడా బియ్యపు పిండి వేసి పోషిస్తున్నారు. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర వెలసియుండే బిరుదు వహించిన సీతారామ నన్ను వ్రోవరా అన్నాడు త్యాగరాజస్వామి. చీమ మొదలు సింహం వరకు, రాయి మొదలు రత్నం వరకు, గులకరాయి మొదలు పర్వతం వరకు సమస్త పదార్థాలు దైవ స్వరూపాలని ప్రబోధించింది భారతీయ సంస్కృతి. అందుకే చెట్టును గుట్టను మట్టిని పుట్టను కూడా పూజిస్తూ వచ్చారు మన భారతీయులు. భగవంతుడు అనుగ్రహించిన ప్రేమతత్వాన్ని కేవలం మానవులకే పరిమితం చేసుకోకుండా సర్వ ప్రాణులకు సమస్త పదార్థాలకు ప్రసరింపజేయాలనే గొప్ప అంతరార్థంతో కూడినది భారతీయుల విశ్వాసం. పాశ్చాత్యులు విశ్వమానవ సోదరభావం కంటే మించినది లేదు అన్నారు. కాని అందరియందున్న ఆత్మతత్వం ఒక్కటే అన్న సత్యాన్ని భారతీయ సంస్కృతి ప్రచారం చేసిన ఏకాత్మభావం సర్వోత్కృష్టమైనది. ఇలాంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని మూఢ విశ్వాసాలంటూ కొట్టివేయడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు అని స్వామి చెప్తారు. మన స్వామి గళంలో భారతీయ ఔన్నత్యాన్ని గురించి ఎంత అద్భుతంగా ఈ పద్యంలో చెప్పారో వినడం కంటే మనకింకా ఈ వీరులకి ఏం కావాలండి?
ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, పాశ్చాత్య వీరుల పారద్రోలించియు స్వాతంత్రమును గణ సమర భూమి. పాండిత్యమున చాల ఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్యభూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి అందు జననముంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే బాలులారా, బాధ్యతంతయు మీదే బాలులారా.
స్వామి ఇలాగా మన దేశం గురించి, మన సంస్కృతి గురించి ఇంతటి భావంతో చెప్తున్నారంటే యువకులమైన, యువతి యువకులమైన మనందరం ఎంత బాధ్యతతో మన సంస్కృతిని కాపాడుకోవాలో మనకే అర్థమవుతుంది. మనం మన శక్తిని గుర్తించలేక ఏనుగు వలె తమ శక్తిని తాను ఎలా గుర్తించలేదో, మనం కూడా మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క శక్తిని గుర్తించలేక మర్చిపోతున్నాం అని స్వామి ఎంతో బాధపడుతున్నారు. మానవుడు ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ, ఎంతటి శ్రీమంతుడైనప్పటికీ, ఎంతటి అధికారం చేపట్టినప్పటికీ గుణం లేకపోతే ప్రయోజనం లేదు. గుణములున్నట్టియందు దివ్యమైన భారతదేశ భావము చేరిన గుణమే. గుణములన్నింటియందు దివ్యమైన భగవద్భావం చేరిన గుణమే మానవత్వాన్ని వికసింపజేస్తుంది. ఇట్టి దివ్య భావాలకి గుర్తించిన వారు భారతీయులు. భా అనగా జ్యోతిర్మయము, రత అనగా అభిలషించటము. కనుక జ్యోతిర్మయుడైన భగవంతుణ్ణి అభిలషించటమే భారతీయుల ప్రధాన లక్ష్యం. ఎవరైనా, ఏ దేశం వారైనా ఇలాంటి జ్యోతిర్మయుడైన భగవంతుణ్ణి అభిలషించిన వారు కూడా భారతీయులే. భారతీయుడు అన్నది అత్యుత్తమమైన బిరుదు మానవుడికి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ ప్రజలారా, ఓ జనులారా, తేజోవంతమైన, ప్రకాశవంతమైన, దేదీప్యమానమైన దేవదేవుని కనుగొన్నాం. అంధకారం ఆవల కోటి సూర్యకాంతులతో ప్రజ్వరిల్లే దివ్యశక్తిని కనుగొన్నాం అని ఆనాడే, వేదకాలం నాడే ప్రపంచానికి చాటి చెప్పిన ప్రఖ్యాత సిద్ధపురుషులు ఉద్భవించిన దేశం మన భారతదేశం. మృణ్మయ దేహమునందే చిన్మయ స్వరూపునిగాంచి దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతనః అని ప్రకటించి దేహమనే దివ్యరథంలోనే పరమాత్ముడు ఆత్మస్వరూపుడై ఆసీనుడయ్యాడని అంతఃకరణ తరచిచూసి తెలిపారు ఆనాటి దైవాన్ని దర్శించిన మహర్షులు. ఋషి ప్రోక్తంగా ప్రపంచం తెలుసుకుంది. భారతీయ సంస్కృతికి మూలం అపౌరుషేయాలైన వేదాలు. వాటి వ్యాఖ్యానాలు, వివరణలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, రామాయణ భారత భాగవతాది పురాణేతిహాసాలు. శరీరంలో పరిశుద్ధమైన రక్తం ప్రవహించినంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా అంతరాత్మయంతో దైవచింతన ఉన్నంతకాలం అది ఆనందాన్ని అందిస్తుంది. ఒకసారి ఇదే ఇంతకుముందు మనం ఆ ట్రైన్ తాలూకా ఉదాహరణను తీసుకుని చెప్పినప్పుడు ఒకసారి స్వామిని అడిగారంట, స్వామి ఎందుకు ప్రతి దేశంలో మనం యజ్ఞయాగాది క్రతువులు చెయ్యము అని చెప్పి అడిగితే స్వామి చక్కని సమాధానం చెప్పారు. యజ్ఞయాగాది క్రతువులు అన్నీ ఒక్క ఇంజన్లో చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ ట్రైన్ని లాగడానికి ఇంజన్కి మాత్రం పవర్ ఉంటే చాలు. ప్రతి కంపార్ట్మెంట్లో, ప్రతి బోగీలో యజ్ఞయాగాది క్రతువులు చేయవలసిన అవసరమే లేదు. అందుకే శక్తి అంతా ఆ ఇంజన్లో, భారతదేశంలో ఉన్నాదని స్వామి చెప్పారు. మరి వేదాల గురించి, భారతదేశ సంస్కృతికి ఆయువు పట్టైన వేదాల గురించి మనం దాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసేస్తున్నామో అని బాధపడుతూ ఆవేదనతో స్వామి చెప్పిన ఈ మాటలను మనం విందాం.
చెట్టును కొట్టదలిచినటువంటి వాడు వేరును ముందు పట్టినప్పుడే చెట్టును పడదోయవచ్చును కాని ఆకులను తీడుతూ కొమ్మలను కొట్టుతూ వచ్చినప్పుడు ఈ వృక్షము నశించుటకు వీలు కాదు. వేదకాలము నుండి మూలాధారమైనటువంటి విద్యను ఆనాటి ఋషులు అనేక విధములైన ప్రయత్నములు సలిపి సాధించి అందించిన సుధానిధి ఆత్మవిద్య. ఈ రహస్యమును విదేశీయులు కూడాను గుర్తించి భారతదేశము ఐహిక ఆకస్మిక సంపత్ సాధనకు ఆదర్శవంతమైనటువంటిదని కూడాను వేణోళ్ళ వర్ణిస్తూ వచ్చారు. కాని ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఇల్లంతా కూడాను జ్యోతి వలె వ్యాపించి ప్రకాశించుచున్నప్పటికీ భారతీయులు ఈ ద్వీపము క్రిందనే ఉంటుండి దీని యొక్క క్రీనీడ వారి యొక్క ప్రారంభంగా రూపొందుతూ వచ్చింది. మన తాతలు, ముత్తాతలు, తండ్రులు కూడాను పవిత్రమైన భారతీయ సంస్కృతి గ్రంథములను పఠించి, వర్ణించి, స్మరించి, పారాయణములు సల్పుతూ అనేక విధములుగా శాంతిని అనుభవిస్తూ వచ్చారు. భారత, భాగవత, రామాయణ, భగవద్గీత ఇత్యాది గ్రంథములను పఠించి వారు దాని యొక్క నీతి శక్తులను హృదయమునకు చేర్చుకుని నిత్య జీవితమునందు ఆచరించచ్చు, పూజ పీఠల పైన నుంచి పవిత్రమైనటువంటి యొక్క హృదయములతో పూజించుతూ వచ్చారు. ఈ పారాయణముల చేత వారి హృదయములు నీతి యొక్క భావముల చేత నింపుకొని ఆచరణమైనటువంటి యొక్క అనుభూతిలో వారు అందించుచు సమాజములకు సేవ చల్పుతూ వచ్చారు. దురదృష్టవశాత్తు ఆధునిక యుగం ప్రారంభమై కేవలం నవీన నాగరికతను వారు లొంగిపోయి ఈ పవిత్రమైన గ్రంథములను విశ్వసించక ఇది అనాగరికతల యొక్క లక్షణమని భావించుతూ ఆ చెత్తబట్టినటువంటి చిత్తులను బయట పారవేస్తూ వచ్చారు. ఈనాటి ప్రజలు భారతీయులు పారవేసినటువంటి పవిత్ర గ్రంథములను పాశ్చాత్యులు వాటిని స్వీకరించి భారతీయులు మనకు అందించినటువంటి మహాభాగ్యమని లోపల భావించుకుంటూ వాటిని తీసుకుని పోయి అందులో ఉన్నటువంటి రహస్యములను చక్కగా పరిశీలన చేసి తద్వారా ఈనాడు భారతదేశమునకు ఉన్నత స్థాయిని పేరుగాంచినటువంటి వారిగా ఈనాడు రూపొందుతూ వస్తున్నారు. అధర్వణ వేదాన్ని అందుకున్నటువంటి జర్మనీ ప్రజలంతా కూడాను మన గ్రంథముల్లో ఉన్నటువంటి భారతీయ సంస్కృతి ఎందున్నటువంటి యొక్క అస్త్రశస్త్ర విద్యలను, ఆధునిక సంబంధమైనటువంటి వైద్యములను తద్వారా గ్రహించి దానిని తిరిగి భారతదేశమునికి ఒక విచిత్రమైనటువంటి యొక్క స్వరూపకంగా అందిస్తూ వస్తున్నారు. తన గృహమునందు వండినటువంటి పంచపక్ష ప్రమాణముల కంటే పక్కింటిలో పాసిపోయిన పప్పు చాలా రుచి అన్నట్టుగా మన యొక్క భారతీయులు సర్వ రహస్యములను గుర్తించినటువంటి వారే, సర్వశాస్త్రములను క్షుణ్ణంగా గుర్తించినటువంటి వారే, సర్వశక్తిమైనటువంటి యొక్క భారతీయులు పాశ్చాత్యులు అందించేటువంటి యొక్క ఈ అపవిత్రమైన భావాలనే మన భారతీయులు ఆకర్షిస్తూ వస్తున్నారు నేడు.
ఈ ప్రపంచంలో మిక్కిలి ప్రాచీనమైన సాహిత్యం వేద సాహిత్యం. ఇది విజ్ఞాన రాశి, మానవుని సర్వతోముఖాభివృద్ధికి గావించుచున్నది ఈ వేద సాహిత్యం. ఈ వేదమే మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథం. ఇదే వేదం మానవ సంస్కృతికి, పదశక్తికి, సర్వశక్తికి మూలాధారం, పుట్టినిల్లు ఈ వేదం. సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతే అన్నాడు మనువు. సర్వగుణములు, సర్వధర్మములు, సమస్త విద్యలు వేదం నుండే ఆవిర్భించినవి. అనంతో వై వేదః, వేదం అనంతం, అగాధం, అప్రమేయం, ఆనందమయం. ఈశ్వర జ్ఞానమే వేదం, ఆత్మజ్ఞానమే వేదం, బ్రహ్మజ్ఞానమే వేదం, అద్వైత జ్ఞానమే వేదం, విజ్ఞానమే వేదం. ఇవన్నీ ఆత్మజ్ఞానానికి పర్యాయ పదాలు అని స్వామి చెప్పారు. ఒక పర్యాయం స్వామి శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ, నిత్యానందమయీ, పరాత్పరమయీ, మాయామయీ, శ్రీమయీ, ఇదే ప్రజ్ఞానమయమైన బ్రహ్మం. ఇలాంటి వేదాలను సామాన్య ప్రజలు గుర్తించడం గాని వర్తించడం గాని సాధ్యం కాదని వ్యాసుల వారు వేదాలను విభజించారు. ఈ విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం. వేదాలకు త్రయీ అని పేరు. కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ అని. వేదం త్రికాండ స్వరూపం. మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవాధికారస్తే. మానవుడు కర్మాధికారంతో కాయాన్ని ధరించాడు. మనకి మానవ శరీరం ధరించినంతనే కర్మని ఆచరించక తప్పదు అని గీతాచార్యుడు, సాయినాథుడు కూడా చెప్పారు. ఈ కర్మలు ధర్మమయంగా ఆచరించాలి కనుక శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ధర్మ సాధనమై నిమిత్తం ఈ కాయం ఆవిర్భించినదనే సత్యాన్ని మనం గుర్తించాలి అని చెప్పారు స్వామి. మానవుడాచరించే కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు అదే ఉపాసనగా మారిపోతుంది, అదే భక్తిగా తయారవుతుంది. ఉపాసన దైవార్పిత భావంతో, ప్రేమమయమైన దివ్యత్వంతో ఆచరించినప్పుడు అది పూర్ణ జ్ఞానంగా మారుతుంది. అన్నీ కలిపి చెప్తే కర్మ, ఉపాసన, జ్ఞానం మూడు ఒకటే. వృక్షానికి పుష్పం పుట్టి కాయగా మారి ఫలంగా పొందినట్లుగా మానవుడికి కర్మ పుష్పం వంటిది, ఉపాసనలు కాయం వంటిది, జ్ఞానం ఫలం వంటిది. కనుక సామాన్య మానవులు కర్మోపాసన జ్ఞానాలు ఆచరించే నిమిత్తం పురాణేతిహాసాలు దీనికి ఉపాంగాలుగా సృష్టింపబడినవి. మరి మనం కర్మను ఆచరిస్తే దానికి ప్రతిఫలం దక్కుతుందా లేదా అన్న ఆలోచన మనకప్పుడప్పుడు కలగచ్చు. ఇలాంటి వారందరికీ మరి వేదాలు చదివితే ఏమిటి ఉపయోగం? మనం కావలసిన కోరికలు సిద్ధిస్తాయా లేదా అనే డౌట్స్ అందరికీ ఉండొచ్చు. వీటికి స్వామి చక్కగా ఒకమారు ఈ విధంగా సమాధానం చెప్పారు. మనలాంటి మందబుద్ధులందరికీ ఒక్క ఎక్స్ప్రెషన్ స్వామిస్తే అదే ఒక ఎక్స్పీరియన్స్గా మారిపోతుంది. ఒకసారి విద్యార్థులందరూ సాయి కుల్వంత్ హాల్లో ఆసీనులై ఉండగా స్వామివారి దర్శనానికి తమదైన శైలిలో అందంగా యజుర్మందిరం నుంచి వేంచేస్తున్నారు. స్వామివారు యజుర్మందిరం నుంచి ప్రారంభమైన సమయంలో వేదం మంత్రాలతో పురుష సూక్తాన్ని ఆరంభించడం జరిగింది. స్వామి పూర్తిగా ఒక రౌండ్ పూర్తి చేసుకుని అలా విద్యార్థుల మధ్యలోంచి వేద బృందం వారి మధ్యలోంచి స్వామి అట్లాగా ముందుగా పోతుండగా పురుష సూక్తం సమాప్తమయ్యే సమయం వస్తుంది. ఇష్టం మనిషానాం అముం మనిషానా సర్వం మనిషానా అని ఆఖరి మూడు లైన్స్ చెప్తున్నారు విద్యార్థులు. స్వామి కళ్ళు మూసుకుని అవి వింటూ 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 ఇష్టం మనిషానా అముం మనిషానా సర్వం మనిషానా అన్న వాక్యం వచ్చినప్పుడు స్వామి కళ్ళు మూసుకుని తన వేలిని ఇట్లా చుట్టూ తిప్పి ఇలా అన్నారు. స్వామిని చూడగానే ఏమనిపించిందంటే స్వామి ఇట్లాగా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లిన వెంటనే ఎందుకు స్వామి ఈ విధంగా చేయి త్రిప్పి ఇలా తథాస్తు అన్నట్టుగా చెయ్యన్నారో అర్థం కాలేదు. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లగానే దగ్గరలో ఉన్న వేదం పుస్తకం తీసుకుని నేను ఒకసారి దాన్ని అట్లా తిరగవేశాను. తిరగవేస్తే పురుష సూక్తంలో దాని అర్థం ఏంటంటే ఇష్టం మనిషానా అమం మనిషానా సర్వం మనిషానా, ఆ సర్వం మనిషానా అన్నది మీరు కోరుకున్న ప్రతిదీ నేను తప్పకుండా ఇస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్న అభయం స్వామి అప్పుడు చెప్పారు. అందుకే మనం ఏ సందేహం లేకుండా మన వేద విజ్ఞానాన్ని అందరికీ పంచి ముందుగా మనం నేర్చుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని స్వామి ఈ అనుభవం ద్వారా మనకి చెప్తున్నారు. మరి వేదంలో ఎన్నో అద్భుతమైన దివ్య శక్తులున్నాయి. అన్ని సమస్త శక్తులకి వేదమే ఆధారం. ఇది పురుష బుద్ధికి గోచరము కానిది అగుటచే పరమం వ్యోమ పరమం పదం అక్షరం తత్ సత్ అని ఈ రీతిగా ఋగాది శ్రుతులు అన్నీ తెలిపాయి. మరి మనం ఈ వేద శబ్దం మొదట సర్వజ్ఞుడు అగు పరమేశ్వరునికి వాచమగును వేత్తి వేత్తి వేదః, తరువాత తత్వస్వరూపం తత్స్వరూప నిరూపమాణమై నిరూపణమై వేదయతీతి వేదః సర్వజ్ఞ కల్పకమగు ఋగాది శబ్దరాశికి వాచకమైనది. తర్వాత తదనుగుణంగా ప్రవృత్తములయ్యడి ధర్మ అర్థ కామములకు ఉపలక్షణములు అగుచున్నవి. మొదట సర్వద్రష్టయుగు పరమేశ్వరుని బోధించుచు, తరువాత ఆ పరమేశ్వరుని దర్శింపజేసడి దర్శనాత్ ఈ వేదము ఋషి శబ్దరాశికి కూడా వాచకమై వరిన్నది. తరువాత ఋషులు దైవ వేదములను ఆరాధించి తదనుగ్రహముచే ద్రష్టలై వెలిసారు, ప్రసిద్ధములయ్యారు. వేదాల యొక్క అంతమే ఉపనిషత్తు, కనుకనే వేదాంతం అని పేరు. ఉపనిషత్తులు యోగత్రయము అని మూడు విధాలుగా విభజించి మూడు యోగాలను మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి. యోగమనగా అర్పిత భావం. మనం ఏ కర్మలు చేసినా అర్పిత భావంతో ఆచరించాలి. స్వామి చెప్తారు కదా సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనే మార్గాన్ని మనం అనుసరించాలి. యోగత్రయంలో రెండవది ఉపాసనా యోగం. భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమ పూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించటమే ఉపాసనా యోగం. కేవలం అభీష్టసిద్ధికై, కార్యసిద్ధికై, లౌకికమైన భ్రాంతుల సిద్ధికై ప్రేమించడం ప్రేమ కాదు. ప్రేమ నిమిత్తమై మనం ప్రేమించాలి అని స్వామి చెప్తారు. భగవంతుణ్ణి అలాగ అడుగుతూ 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 ఉంటే అన్నీ అడుగంతిపోతాయి. అదే భగవంతుని కోసం మనం ప్రేమించితే భగవంతుడే మనకి కావాలి అని మన మనసులో దృఢంగా నిశ్చయించుకుంటే సర్వమూ మనదవుతుంది. ఆ భగవంతుడు మనతోనే మనలోనే ఉంటాడు. మరి భారతీయులకు అన్ని మతస్థుల సిద్ధాంతాలకు అవగాహన పరుచుకోనటానికి ప్రస్థాన త్రయములు అనబడే శృతులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ మూడు ముఖ్యమే అను సత్యం మరవకూడదు. వేదాలు అపౌరుషేయాలు, భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని స్వామి చెప్పారు. రెండవదైన బ్రహ్మసూత్రాలు వ్యాసునిచే ప్రతిపాదింపబడినవి, తత్వ సిద్ధాంతములన్నింటి యొక్క పరమస్వరూపం. నడుమ ఈశ్వర నిర్మిత వ్యాఖ్యాన రూపమగు భగవద్గీత కూడా ఉన్నది. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వేదాల సారం. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్య నామైనే నామాని యాని కర్మాశ్యేకం తస్య దేవస్య సేవా. గీతాశాస్త్రమే ముఖ్యమైన శాస్త్రం. కృష్ణుడే భగవంతుడు, ఆయన నామాలే దివ్యమంత్రాలు, ఆయన సేవే సత్కర్మ అని ఈ శ్లోకం తాత్పర్యం. అందుకే భగవంతుని వాక్యం వేదంతో సమానం. ఒకసారి ఎవరో అడిగారంట, స్వామి మీరు వేదాలు చెప్తారా అంటే, స్వామి అన్నారంట, నేను చెప్పేదంతా వేదమే అనన్నారు. ఇదే గీత యొక్క సారం. భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించిన ప్రాపర్టీ కాదు, యావద్ విశ్వానికి సంబంధించినది. ఇది భగవద్గీత, భగవంతుని యొక్క వాక్యం. భగవత్ సంకల్పమే ఈ ధరణి నిర్మాణం. దానిని పాలించడానికై వేదాలు సృష్టించి దానియందు మానవులకు అనగా జీవులకు కావలసిన నియమాలను, నిర్మాణాలను ఇమిడ్చింది. దానివలన జీవులకు సాంఘిక, భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక జీవితం గడపటానికి ఉపయోగపడింది. ఈ వేదాలయందు కర్మ, ఉపాసన, జ్ఞానకాండాలు ఉన్నాయి. కర్మ జ్ఞానకాండాల వల్ల, జ్ఞాన కర్మకాండ వలన జీవులు వాటిని ఆచరించి కర్మకు తగు భౌతిక ఫలితాలను పొంది సుఖజీవనాన్ని పొందుతున్నారు. ఉపాసనతో వారి మనస్సులు పవిత్రములై సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలైన మానవతా విలువలను పొంది బ్రహ్మ సాక్షాత్కారానికి అర్హులగుతున్నారు. జ్ఞానంనాశ్రయించి మానవులు నిత్యానిత్య వస్తు వివేకాన్ని గ్రహించి యమ నియమాదులయందును పొంది ఇహ పరలోక సౌఖ్యములను, సుఖములను, అనిత్యములను భావించి ముముక్షియై తరువాత భగవద్ అనుగ్రహంచే ఏకాత్మభావాన్ని పొందరిస్తున్నారు. ఇది వేద సంస్కృతి, వేద భావం యొక్క అంతరార్థం. ఇది భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యం. మరి ముగించే ముందు ఈ చక్కని పాటతో ఈనాడు భారతీయ సంస్కృతి, భారతదేశం గురించి స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ పాట అనంతరం మనం వేదం శిక్షణ తరగతిని వినబోతున్నాం. ఇంతటితో గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ సాయిరాం.
లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగర, ఛేదంలోన మోదంలోన సన్మార్గాన సాగరా. సత్యమే నీదు కవచం, నీతియే నీదు ప్రాణం. సత్యమే నీదు కవచం, నీతియే నీదు ప్రాణం, శాంతియే నీదు గమ్యం. శాంతియే నీదు గమ్యం, ధర్మమే ధర్మమే నీ ఆశయమై. వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగర. మధుర ఫలాలు త్యాగ నిరతి నే చాటగా, సౌరభ సుమాలు సుమధుర ఫలాలు త్యాగ నిరతి నే చాటగా, మలయ పవనాలు పునీత జలాలు సమరస భావన చూపగా. జగతిలో నినదించాలి. వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగర. ప్రేమ చూపేటి సాయి హృదయాన నిస్వార్థత గమనించుమా, సకల సంపదలను సగునట్టి శ్రీ సాయి మహిమ కీర్తించుమా. ఈ స్వామికే అంకితమై, నీ బ్రతుకునకు ధన్యత చేకూరాలి. వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగర. సత్యమే నీదు కవచం, నీతియే నీదు ప్రాణం. సత్యమే నీదు కవచం, నీతియే నీదు ప్రాణం, శాంతియే నీదు గమ్యం. శాంతియే నీదు గమ్యం, ధర్మమే ధర్మమే నీ ఆశయమై. వేదం లాంటి మాటే నీది కావాలో ఈ సోదర, ఖేదంలోన మోదంలోన సన్మార్గాన సాగరా.